సాయిరామ్, రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మనఃపూర్వక ప్రణామాలు. భగవాన్ బాబావారి దివ్యాశీస్సులు మీ అందరిపైన ఉండాలని స్వామిని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి ప్రసంగ పాఠాన్ని మీకు వినిపిస్తాను. సమాజంలో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఉన్నది. ఈ స్త్రీలు సమాజానికి పునాది వంటివారు. సమాజ సంక్షేమానికి కానీ, సామాజిక విలువలకు కానీ, ఆచారాలకు కానీ, కట్టుబాట్లకు కానీ, సంప్రదాయాలకు కానీ స్త్రీలే ప్రధాన కేంద్ర బిందువుగా ఉంటుంటారు. అందువల్లే ఎక్కడైతే స్త్రీల సంక్షేమం చూడబడుతున్నదో అక్కడ శాంతి సౌభాగ్యములు సుఖ సంతోషాలు ఉంటాయని చెప్తారు. ఎక్కడైతే స్త్రీలు నిరాదరింపబడినారో ఆ సంఘంలో ఎక్కడ రక్షణ కానీ ధైర్యస్థైర్యాలు కానీ ఉండవు అని చెబుతూ ఉంటారు. ఇలా ఆలోచించినప్పుడు భగవాన్ బాబావారు సమాజంలో స్త్రీల పాత్ర గురించి ఏం చెప్పారు? స్త్రీల గురించి బాబావారికి ఉన్నటువంటి అభిప్రాయాలేమిటి అనే విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకోవడానికి కారణం బాబావారి జన్మదినోత్సవాల అంతర్భాగంగా నవంబర్ మాసంలో 19వ తేదీన మహిళా కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. ఆ నవంబర్ 19 మహిళా దినోత్సవముగా భావింపబడుతుంది. అందరూ మహిళలే పాల్గొంటారు. ఆ కారణంగా బాబావారి యొక్క భావాలు మహిళల పైన, స్త్రీల యొక్క పాత్ర సంఘంలో ఎలా ఉంటుంది అని వారు సెలవిచ్చినటువంటి సందేశం మీ ముందుంచుతాను. మరొక విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఏ టీవీ కార్యక్రమాన్ని చూచినా, ఏ వార్తాపత్రిక చూచినా స్త్రీలపైన జరుగుతున్నటువంటి అవమానాలు కానీ, అరాచకాలు కానీ, అఘాయిత్యాలు కానీ, అన్యాయాలు కానీ మితిమీరిపోతున్నాయి. హృదయ విదారకంగా ఉంది. స్త్రీల సంక్షేమాన్ని పట్టించుకునేటువంటి వారు లేరు అని మనకు తెలుస్తుంది. స్త్రీలకు భద్రతాభావం లేదు ఈనాడు సమాజంలో అనిపిస్తుంది. అందువల్ల బాబావారి సందేశం, స్త్రీల గురించి వారు చెప్పేటువంటి విషయాలు వర్తమాన ప్రపంచంలో, ఇప్పటి సంఘంలో, ఈనాటి సంఘటనల దృష్ట్యా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని భావించి ఈ అంశం గురించి ఎన్నుకోవడం జరిగింది. స్త్రీ అంటే ఎవరు? మొట్టమొదటిగా కేవలము లింగభేదం దృష్ట్యా స్త్రీ అన్నామా, పురుషులు స్త్రీలు అన్నట్లుగా అంటున్నామా? ఎవరు స్త్రీ అంటే? ఆ స్త్రీ అనేటువంటి పదానికి చక్కని నిర్వచనం ఇచ్చారు బాబావారు. ఈ స్త్రీ అనేటువంటి దాంట్లో 3 అక్షరాలు, సా తా ర, ఈ 3 కలిస్తే స్త్రీ అయింది. ఏమిటి సా అంటే? సాత్వగుణము, సాత్వికము. స్త్రీ అంటే సాత్వికంగా ఉండాలి. ఏమిటండి ఆ సాత్వికగుణం ఆవిడలో ఉన్నది అంటారేమో. ప్రతి స్త్రీ కూడా మాతృమూర్తిగా తనలో ఉన్నటువంటి రక్తాన్ని క్షీరంగా మార్చి బిడ్డలకి ఆహారంగా అందిస్తుంది. తన రక్తమంతా ప్రేమమయం గావించి బిడ్డలకు పాలనిస్తుంది. ఇది ఆమె యొక్క సత్వగుణం. ఇక స్త్రీలో ఉండేటువంటి తకారము, తా అంటే తమో గుణం అనుకుంటారేమో. తమోగుణం అని మనం పలికినప్పటికీ ఆ తకారమునకు మరొక అర్థం కూడా బాబాగారు చెప్పారు. ఏమిటి అత్త తకారము? దేనికి నిలుస్తుంది అంటే స్త్రీలకు ఉన్నటువంటి బిడియము. విచ్చలవిడిగా పురుషుల్లాగా ఉండరు స్త్రీలు. కొంత అభిమానం ఉంటుంది, కొంత సిగ్గు, గౌరవం, ఇదంతా స్త్రీతత్వం యొక్క తకారము అని వివరించారు బాబావారు. ఇక రకారము, రా అంటే రాజసికము. ఏమిటి స్త్రీలో ఉన్న రాజసికం? ఆమె యొక్క త్యాగం, ఆమె యొక్క ఔదార్యము, ఇవన్నీ కూడా రకారము, రాజసికము. కనుక స్త్రీ అంటే సత్వ రజస్తమో గుణముల యొక్క సమ్మేళనము, కలయిక స్త్రీ అని స్వామి చక్కని నిర్వచనాన్ని మనకు అందించారు. ఇంకా స్త్రీ అంటే మామూలుగా అనుకుంటావేమో, సాక్షాత్తు శక్తి స్వరూపిణ. ఆమె ఎలా, ఏ రీతిగా ఆవిడ శక్తి స్వరూపిణ అంటావు? ఆమె యొక్క రజోగుణంతో దుర్గుణాలను పూర్తిగా నిర్మూలనం గావించి సాత్వికాన్ని పోషిస్తోంది కనుక స్త్రీ శక్తి స్వరూపిణి అన్నారు. అందువల్లే తల్లి స్థానంలో బిడ్డలను పరివర్తన గావించేటువంటిది తల్లి ప్రథమ స్థానంలో. అదే రీతిగా భర్తకి నయాను భయాను, సామంగానో ప్రేమగానో, చక్కగా అభ్యర్థనాపూర్వకంగానో, కన్నీళ్లతోటో ఆ భర్తలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నది స్త్రీ. ఇది రజోగుణ లక్షణం. ఇక ఆమె ఎవరనుకుంటున్నావయా? బాబావారు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. దయ, త్యాగం, సహనం, సానుభూతి, ప్రేమ, ఇలాంటి విలువలలో పురుషుల కంటే అధికమైన శక్తి కలిగింది స్త్రీ అని స్వామి చెప్పారు. అయితే సమాజంలో అనుకుంటారు, నాయన మగ పుట్టక పుట్టాలరా అంటారు, ఆడపిల్ల పుట్టిందనే బే అంటారు, మగ పిల్లవాడు పుట్టగానే అబ్బో అనుకుంటారు. ఇది చాలా చాలా పొరపాటు. ఆడపిల్ల గలవారే అదృష్టవంతులని ఈ రోజుల్లో అందరికీ తెలిసిన సత్యము, అనుభవం కూడా. అమ్మా నాన్నల కోసం ఏడిచేది ఆడపిల్లే. ఎవరు అన్నారులేండి, ఎ సన్ ఈజ్ ఎ సన్ అంటిల్ ఈజ్ మ్యారీడ్, వైల్ డాటర్ ఈజ్ ఎ డాటర్ ఫర్ ఎవర్ అని. ఆ కారణాల చేత ఆ అమ్మాయికి, ఆడబిడ్డకి ఉండే ప్రేమ దయ సామాన్యం కాదు. ఏదో మగవాడిని అవి పుడితే స్వేచ్ఛగా ఉంటానని అనుకుంటావేమో, అది స్వేచ్ఛ కాదు సుమా, అలా భావించడం పొరపాటు అని బాబావారు హెచ్చరిస్తున్నారు. కనుక మగ పుట్టక గొప్పది అనుకోవద్దంటున్నారు స్వామి, అది గుర్తించాలి. ఏదో అమ్మాయి కనుక చులకనతో చూడకూడదు, స్త్రీలను గౌరవించాలని చెప్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, స్వామివారు చెప్తున్నారు జాగ్రత్త వినండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే సత్య ధర్మాలకు విరుద్ధంగా నడిచేటువంటి స్త్రీలు చాలా తక్కువ అన్నారు స్వామి. అంటే మగవాడైతే సత్యధర్మాలు వదిలిపెట్టడానికి ఏ క్షణమైనా రెడీ, అంతే, ఏ కష్టాలు తట్టుకోలేడు. కానీ స్త్రీలు అలా ఉండరు. వాళ్ళు నమ్మినటువంటి సత్యాన్ని, వాళ్ళు వర్తించేటువంటి ధార్మిక జీవనాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. అలా విరుద్ధంగా ప్రవర్తించే వారి సంఖ్య చాలా తక్కువ అన్నారు. ఒక సందర్భంలో స్వామి నవ్వుతూ చమత్కరించారు, చాలామంది మహిళలు నా దగ్గరకు వస్తుంటారయ్యా, పాపం కొంతమంది అలాగా ఏడుస్తూ ఉంటారు, కళ్ళనీళ్ళు కారుస్తూనే ఉంటారు. అమ్మా ఎందుకు దుఃఖిస్తున్నావు స్వామి, మా ఆయన పోయినాడు, ఇంకా నన్ను ఎందుకు ఉంచుకున్నావయ్యా, నన్ను కూడా తీసుకెళ్ళిపో. ఇంకా అంటుంది స్వామి, మా ఆయన పోయినాడు, నేను బ్రతకలేకపోతున్నాను, నువ్వే కరుణించాలి అంటుంది. మరణించిన భర్తను గురించి విలపిస్తూ ఉంటుంది భార్య ఎప్పుడు కూడా, జీవిత కాల పర్యంతము. స్వామివారు అన్నమాట, అదే భర్త అయితే భార్య పోయిన 6 నెలలకి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు, ఏమిరా ఏమైంది స్వామి, పునర్వివాహానికి నేను వచ్చా, మీ అనుమతి కోసం వచ్చానంటాడు వాడు. అంటే మగవాడు 2వ పెళ్ళికి సిద్ధం. అదే ఆడదైతే భర్త పోతే మరణానికి సంసిద్ధం అవుతున్నది. అలాంటి భావాలు మహిళలకు ఉన్నాయా, గుర్తించాలి అని స్వామి చమత్కరించారు. ఇంకా హనుమంతుడు గురించి స్వామి చెప్తున్నారు. మన శ్రోతలకు నేను వినవించుకునేది ఏమిటంటే, బాబాగారు చెప్పేవి కథలు కాదు, బాబాగారు చెప్పేది కేవలము వర్ణన మాత్రమే కాదు, చారిత్రాత్మిక అంశములు మాత్రమే కాదు, ఐతిహాసిక పురాణ ప్రబంధ విషయములు మాత్రమే కాదు, అన్నీ సందేశాత్మకమే, అన్నీ విలువల పరమైనటువంటివే, అన్నీ కర్తవ్య కర్మల బోధలే, అన్నీ సాధనా విధానములే. దీన్ని మనం గుర్తించాలి. హనుమంతుడు గురించి స్వామి చెప్తున్నారు, ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. హనుమంతుడు లంకలోకి ప్రవేశిస్తాడు, సీతామ్మవారిని చూస్తాడు. అప్పుడు అంటున్నాడు, అమ్మా నా భుజాల మీద మిమ్మల్ని ఎక్కించుకొని నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్తానమ్మా, ఈ అశోకవనంలో ఇంతగా దుఃఖిస్తున్నావా నీవు, శ్రీరామచంద్రమూర్తికి దూరం అయ్యి ఇంతగా విలపిస్తున్నావా తల్లి, నా భుజస్కంధాల పైన నేను తీసుకెళ్ళి ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గర నేను చేరుస్తానమ్మా అన్నాడు. అక్కడ సీతాదేవి అన్న మాటలు వినండి, బాబాగారు చెప్తున్నారు, నాయన హనుమా నీ భక్తి గొప్పది, శ్రీరామచంద్రమూర్తి పైన ఉన్నటువంటి నీ యొక్క భక్తి చాలా గొప్పది నాయన, తల్లి అయిన నా పైన ఉన్న నీ ప్రేమ కూడా చాలా గొప్పదిరా, కానీ ఒక్క విషయాన్ని గుర్తించుకో, శ్రీరామచంద్రమూర్తికి తెలియకుండా అపహరించాడు నన్ను రావణాసురుడు ఆనాడు, ఈనాడు నువ్వేం చేస్తానంటున్నావో, నీ భుజస్కంధాలపై నన్ను తీసుకెళ్తానన్నావు, ఇది కూడా ఒక రకమైనటువంటి రావణాసురుడి చేష్టయే, ఇది నీకు గౌరవం కాదు, ఇది నాకు గౌరవం కాదు. హనుమా విను, ఏది నాకు గౌరవం అంటే నా భర్త అయినటువంటి ధర్మమూర్తి, సత్యవాక్య పరిపాలకుడు ప్రజారంజకుడు అయిన శ్రీరామచంద్రమూర్తి రావాలయ్యా, ఈ లంకని జయించాలే, రావణాసురుని సంహరించాలి, తాను స్వయంగా నన్ను అయోధ్యకు తోడ్కొని పోవాలయ్యా, అప్పుడు నాకు గౌరవం రామచంద్రమూర్తి గౌరవం కానీ నీ భుజాలపైన దొంగతనంగా తీసుకెళ్తే నీకు ప్రతిష్ట నాకు గౌరవం అనాయన, ఇది స్త్రీల యొక్క తత్వం. అనుకూలంగా ఉంది కనుక పద పోదాం అనరు స్త్రీలు ఎప్పుడు అనరు, ఆ గౌరవం ఆ ప్రతిష్ట అది చాలా ప్రధానమైనటువంటిది. మరొక సందర్భంలో, అమ్మా సీత అయిపోయింది, రావణ వధ కూడా అయిపోయింది. అప్పుడు అంటున్నాడు హనుమంతుడు, అమ్మా తల్లి సీత నిన్ను ఇంతకాలం ఈ రాక్షసులు బాధ పెట్టారమ్మా, వీళ్ళందరినీ నేను సంహరించేస్తా, అనుమతి ప్రసాదించు తల్లి అన్నాడు. అప్పుడు అంటున్నది హనుమా, ఏమిరా నాయన ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది, నీవు వచ్చావు లంకకి ప్రవేశించావు సీతాన్వేషణ కోసం వచ్చావు, నువ్వు గుర్తుందా నాయన, చాలా మంచిది, ఎందుకు వచ్చావు, రామాజ్ఞ ప్రకారం నువ్వు నా కోసం వచ్చావయ్యా, మరి రాక్షసులు రాజాజ్ఞ ప్రకారం నన్ను హింసించారే కానీ నాకు ప్రత్యేకంగా నాకు వాళ్లకు వైరం లేదయ్యా, వీళ్ళందరినీ చంపుతానంటావే పొరపాటు, వాళ్ళని చంపొద్దంటున్నావిడ, అది మాతృమూర్తి యొక్క లక్షణం. వెంటనే ప్రతీకారము, ప్రతిచర్య, వైరుధ్యము, విరోధ తత్వము, పగ, ఇలాంటి స్త్రీలకు సాధారణంగా ఉండే లక్షణాలు కావు. కలియుగ ప్రభావం చేతో, ఆహార విహార వ్యవహారాదుల పరిసర ప్రభావం వల్లనో ప్రవేశించవచ్చునే కానీ సహజంగా వాళ్ళలో ఉండేటువంటి గుణాలు ఇవి కావయ్యా అంటూ ఒక కథ చెప్తున్నది అమ్మవారు సీతాసాధ్వి ఆంజనేయ స్వామికి. ఆంజనేయ, విను విను, నువ్వు నన్నేదో రక్షించడం కొరకు, నా పైన ప్రేమ కొరకు వీళ్ళందరిని చంపుతానంటున్నావు, ఓ చిన్న కథ చెప్తాను వినయ్యా అన్నది. ఇవన్నీ స్వామివారి యొక్క ప్రసంగాల నుండి సేకరించినవే అని సవినయంగా శ్రోతలకు మనవి చేసుకుంటున్నాను. చెప్తున్నది సీతాసాధ్వి నాయన. అది ఒక అడవి. ఒక రోజున అటువైపు వేటగాడు వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే దారిలో ఒక పులిని చూశాడు. అమ్మో చంపేస్తుందని భయపడ్డాడు. వెంటనే ఒక పెద్ద చెట్టు ఎక్కేశాడు. ఇహ చంపదు కదా, ఈ పులికి నేను ఎత్తుగా ఉన్నాను, నాకు పర్వాలేదు అనుకున్నాడు. కానీ అదే వృక్షంలో మరొక శాఖ పైన ఎలుగుబంటి ఉన్నది అక్కడ. ఇక ఆ ఎలుగుబంటి దొరికాడు కదా, ఏ వీడి సంగతి చూసుకుందాం అనుకుంటోంది అది. కింద ఉన్న పులి అంటున్నది, ఓ ఎలుగుబంటి నా మాట విను, ఈ మనిషి ఉన్నాడే వాణి నాకు వదిలేయి, వాణి నేను తింటాను, నువ్వు హాయిగా ఉండొచ్చు అన్నది. అప్పుడు ఎలుగుబంటి అంటుంది, పులి మనిషిని వదిలేయమన్నావు, ఆహారంగా తీసుకుంటానన్నావు, నన్ను వదులుతానన్నావు, బాగానే ఉంది, కానీ ఒక్క విషయం, ఈ మనిషి ఇప్పుడే చెట్టు ఎక్కాడు, ప్రాణభయంతో వచ్చాడు, నాకు అతిథిగా వచ్చాడు, అతిథులను మోసం చేయడం, అతిథుల్ని ఈ రీతిగా చంపేయడానికి నేను అవకాశం కల్పించడం, ఇది మహాపాపం అవుతుంది, నేను ఈ పని చేయను అన్నది ఎలుగుబంటి. కాసేపయింది. కాసేపు అయినప్పుడు ఆ ఎలుగుబంటికి నిద్రపట్టింది. ఆ నిద్రపట్టినప్పుడు ఈ మనిషి ఏం చేశాడు, ఆ ఎలుగుబంటిని కిందకు దోసేశాడు. అప్పుడు ఆ పులి చంపేస్తుంది కదా, తనకి పర్వాలేదనుకున్నాడు. అప్పుడు పులి అంటోంది ఎలుగుబంటి, నువ్వన్నా మనిషిని వదిలిపెట్టావు, కానీ మనిషిని వదిలిపెట్టలా చూసావా, ఛీ, మనిషి కృతజ్ఞుడు సుమా, ఈ మనిషి కాని విచే రక్షణ అని అంటుంది పులి ఎలుగుబంటితో. అప్పుడు ఎలుగుబంటి అంటోంది, మనిషి నన్ను మోసం చేయవచ్చు, వాడి పాపాన వాడు పోతాడు, నేను మాత్రం వాడిలాగా మోసం చెయ్యను అంటుంది ఎలుగుబంటి పులితో. ఈ కథ సీతామ్మవారు ఆంజనేయ స్వామికి చెప్పింది. బాబాగారు చెప్తున్నారు, ఎలుగుబంటి తన ఔదార్యాన్ని ఎలా అయితే వదులుకోలేదో, తన సహజమైన గుణము, ఆ దయను ఎలా కలిగి ఉన్నదో, స్త్రీలు కూడా అలాగే కలిగి ఉంటారు. వాళ్ళలో కృతజ్ఞత అనేది ఉండదు, స్త్రీలలో కృతజ్ఞత అధికంగా ఉంటుంది అని స్వామి ఎంతో కీర్తించారు స్త్రీ జాతిని. అని సీతాదేవి అంటుంది హనుమంతుడితో, నాయన హనుమ, ఈ కథ విన్నావు కదరా, నేను సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మపత్నయ్యా, నాకు ప్రతీకారాలు పగ ఉంటాయా, వీళ్ళందరిని చంపేయమని చెప్తే నేను ఒప్పుకుంటానా, చాలా పొరపాటున ఆయన అని అంటోందిట సీత. నాకే కాదు స్త్రీ జాతికి అందరికి కూడా ఈ క్షమాగుణం ఉంటుంది, ఈ ప్రతీకారాలు ఉండవు స్త్రీ జాతికి, ఇది తెలుసుకో అంటుంది అని బాబావారు ఉపన్యాసంలో చెప్పారు. కనుక స్త్రీలకు ఉండేటువంటి ఆ క్షమాగుణం, ఆ సానుభూతి, ఆ ఓరిమి అపారము అని స్వామి చెప్పారు. అదే రీతిగా మహాభారతంలో మరొక కథ స్వామి చెప్తారు. ఉప పాండవుల్ని నరికేశాడు అశ్వత్థామ. అది చూచి ద్రౌపది ఎంతో విలపించింది, అయ్యో బిడ్డలు పోయారే అని. అప్పుడు అశ్వత్థామను చంపేయడానికి రెడీ అయ్యారు పాండవులు. ఉప పాండవుల్ని చంపి నిన్నంత దుఃఖం పాలు చేశారా, ఇంకా వాళ్ళని మేము బ్రతకనేమో అన్నారు. అప్పుడు ద్రౌపది అంటోంది, నాయనా మాతృశోకం అంటే నాకు తెలుసురా, బిడ్డలు పోగొట్టుకున్న నాకు తెలుసు ఎంత దుఃఖమో. మీరు ఆ రీతిగానే అశ్వత్థామను చంపినట్టయితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది, గురువు యొక్క కుమారుని చంపిన పాతకం వస్తుంది, ఆ తల్లికి క్షోభ పెట్టినట్టు అవుతుంది, వదిలేయండిరా అంటుంది ఆవిడ. తన కుమారులు మరణించినప్పటికీ ఆ మరణానికి కారకుడైన వాడిని వదిలేయంటుంది ఆవిడంటే, స్త్రీలకు ఉన్నటువంటి క్షమాగుణం, ఆ ఔదార్యం ఎంత గొప్పదో మీరు గుర్తించండి అంటున్నారు స్వామి. మరొక మాట అన్నారు, చిన్నప్పటి నుంచే అంటే శైశవ దశ నుండి వాళ్ళని ఆదర్శమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఆదర్శమైన గురువు స్త్రీ అన్నారు. గురువులు తర్వాత, ఆ గురువులో బరువులో తర్వాత వస్తారు, అసలు మొదటి గురువు ఎవరయ్యా అంటే స్త్రీ అన్నారు. ఇది చెప్తూ స్వామి మరొక సందర్భంలో అన్నారు, ఎవరో అన్నారట, అయ్యా స్త్రీలు గాయత్రి మంత్రం చెప్పకూడదు, చాలా తప్పు, పురుషులు మాత్రమే గాయత్రి మంత్రం ఉచ్చరించాలి. దానికి బాబా వారు సమాధానం చెప్తున్నారు, గాయత్రియే స్త్రీ అయ్యా, గాయత్రియే స్త్రీ అయినప్పుడు ఆ మంత్రం స్త్రీలు చెప్పకూడదు, ఎంత పొరపాటు పడ్డారా మీరు అంటూ స్వామి చెప్పారు. ప్రాచీన కాలంలో స్త్రీలకు యజ్ఞోపవీతం ఉండేది, వాళ్ళు కూడా ఉపనయనం చేసుకున్నారు అంటూ స్వామి ఒక చమత్కారం చెప్పారు. తర్వాత కాలంలో పురుషులకు స్వార్థం పెరిగిపోయింది, ఈ స్వార్థ దృష్టితో ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరు, ఇక స్త్రీలంతా చేరి ఇక గాయత్రి మంత్రం, త్రికాల సంధ్యలు, త్రికాల స్నానాలు మొదలు పెడితే ఇంట్లో చాకరీ చేసేవాళ్ళు ఎవరున్నారు. అందువల్ల ఈ మగవాళ్ళ స్వార్థ దృష్టితో ఏం చేశారట, ఈ ఉపనయనంలో ధరించేటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని మెళ్ళో మాలగా వేసుకునే మంగళసూత్రంగా మార్చారట. అంటే ఇవిడ మెళ్ళో మంగళసూత్రం వేసుకుంటుంది, ఇక ఇంట్లో మంగళ కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది, గానుగెద్దులాగా పాపం, 24 గంటలు చాకరే ఇంట్లో. కనుక ఇది పురుషులు స్వార్థ దృష్టితో చేసిందే కానీ స్త్రీలు సామాన్యులు గారయ్యా అని బాబావారు చెప్పారు. చెప్తూ స్త్రీల్లో ఉన్నటువంటి ఆ నిష్పక్షపాత బుద్ధి ధర్మం చెప్పారు. మండన మిశ్రుని యొక్క భార్య ఉభయభారతి. ఒక సందర్భంలో ఉభయభారతికి ఆదిశంకరులకు వాగ్వివాదములు జరిగినవి, ఇద్దరు కూడా మెడలో మాలలు ధరించారు. ఈ వాగ్వివాద సమయంలో ఎవరి కంఠంలో ఉన్నటువంటి మాల అయితే వాడిపోతుందో వారు ఓడిపోయినట్టు అని తీర్మానించుకున్నారు. ఆ వాగ్వివాద గోష్ఠికి ఉభయ భారతిని న్యాయ నిర్ణేతగా పెట్టారు. భర్త మండన మిశ్రుడు ఉన్నాడు, మరి ఈమె జడ్జి ఏమిటండి, న్యాయమేనా? ఇవాళ చూస్తున్నాం కదా మనం ఎంత ఘోరంగా ఉంటుందో. కానీ మండన మిశ్రుడు భార్య అయినటువంటి ఉభయ భారతిని అధినేతగా పెట్టారు అంటే అర్థమేమన్నమాట, ఆమెలో ఉండేటువంటి నిష్పక్షపాత వైఖరి బయటపడింది. ఆవిడ నిర్ణయించింది చివరిలో ఈ వాగ్వివాదంలో శంకరాచార్యులే విజయం పొందారు అని చెప్పింది. చెప్పి తర్వాత అంటోంది, తన భర్త ఓడిపోవడం ఇష్టం లేదు, మనసులో కష్టంగా ఉంది, శంకరా అమోఘమైనటువంటి నీ ప్రజ్ఞా ప్రదర్శనలతో, నీ విద్యా విజ్ఞాన సంపన్నుడవైన నీవు నా భర్తను ఓడించావయ్యా, ఒప్పుకుంటున్నాను, కానీ ఒక్క విన్నపం. ఏమ్మా చెప్పు. గార్హస్థ్య జీవితం గురించి నీకేమన్నా తెలుసునా అన్నారు. గార్హస్థ్య జీవితం అంటే సంసార జీవితం.
ఆదిశంకరుడు ఆజన్మ బ్రహ్మచారి, ఆయనకి గార్హస్థ్య జీవితం అంటే తెలుస్తుంది.
అప్పుడు ఆయన అమ్మ కొంతకాలం అయ్యాక కొలుస్తానంటాం, పరకాయ ప్రవేశం చేయడం, ఈ కథ అంతా మనం విన్న విషయమే. ఇంతకీ చెప్పవచ్చే విశేషం ఏమంటే, భర్త విషయంలో కూడా నిష్పక్షపాత్ర వహించిన ఆ ఉభయ భారతి స్త్రీల యొక్క తత్వానికి ఒక చక్కని నిదర్శనం అంటున్నారు భగవాన్ బాబావారు. అంతేకాదు, అనసూయమాతకు స్త్రీతత్వాన్ని, రామతత్వాన్ని సీతాదేవి బోధించింది అన్నారు బాబావారు. ఏం చెప్పిందయ్యా సీతాదేవి అనసూయకు బోధించిందా? ఏమిటా తత్వం? ఏమిటంటే, ప్రతి ప్రాణి, ప్రతి జీవి, పంచభూతములలో ప్రతీది అంతా స్త్రీతత్వమే అన్నది. అంతా స్త్రీతత్వమే, స్త్రీతత్వం కానిది లేదు. అందువల్ల ఈ ప్రకృతి స్త్రీతత్వానికి పురుషుడు వరించాడు. ఈ చైతన్య శక్తి పురుషుడు, ఈ పురుషుడైన వాడు ప్రకృతిని వరించాడు. అదే ప్రకృతి పురుష సమన్వయము, అర్ధ నారీశ్వర తత్వము. కనుక సామాన్యం అనుకుంటున్నావేమోనయ్యా, మరొక సందర్భంలో బాబావారు చెప్పారు, భక్త మీరా దర్శనానికి వెళ్ళిపోతున్నది, కాపలా వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరాని ఆపేశారమ్మా, నువ్వు లోపలికి వెళ్ళకూడదు. అప్పుడు ఆమె అడిగింది, అయ్యా ఎందుకు వెళ్ళకూడదని? స్త్రీలు ఎవరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు. అప్పుడు మీరా అంటోంది, నాకు పురుషులు ఎవరు ఇక్కడ కనపట్టలేదే అంది.
అదేమిటమ్మా, ద్వారపాలకులం, సైనికులం, ఇంతమంది పురుషులం మేముంటే
పురుషులు కనపట్టలేదంటామేమమ్మా అన్నారు భక్త మీరాబాయిని. ఆమె అంటోంది, నా దృష్టిలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు, అందరూ స్త్రీలే బొమ్మన్నదావిడ. అందువల్ల స్త్రీతత్వం అనేటువంటి సామాన్యం కాదు, జగత్తంతా స్త్రీతత్వమే, శ్రీదేవీతత్వమే అన్న విషయాన్ని గుర్తించాలి అని స్వామి చెప్తూ, ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఏ రీతిగా ఈ గుణములను సంస్కరించాడో, స్త్రీతత్వములలో ఉన్నటువంటి గుణములలో పరిణామం కలిగించాడో స్వామి చెప్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి చరిత్రలో ముగ్గురు స్త్రీలు కనబడతారు మనకు. ఒక ఆమె తాటకి. ఈ తాటకి ఏం చేస్తున్నది? యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తున్నది. అలాంటి తాటకిని చంపాడు రామచంద్రమూర్తి. ఇక రెండవ ఆమె అహల్య. భర్త శాపం వల్ల ఒక శిలగా మారిపోయి అక్కడ పడి ఉన్నది. ఆమెను కరుణించి తన పాద సంస్పర్శ చేత స్వస్థానానికి పంపించాడు. ఇక మూడవ స్త్రీ సీతామాత. ఆమెను పరిణయమాడాడు, ఆమెను స్వీకరించాడు. దీన్ని వివరిస్తూ బాబావారు చెప్తున్నారు, తమోగుణమునకు సంకేతం తాటకి, అందువల్లే యాగ సంరక్షణార్థమై నిమిత్తమై ఆమెను చంపడం జరిగింది. భర్త నియమించినటువంటి క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించింది, గార్హస్య ధర్మమునకు విరుద్ధంగా ఉన్న కారణం చేత రజోగుణమునకు సంకేతమైన అహల్యకు శాప విమోచనం గావించాడు, స్వస్థానం పంపించాడు. మూడవది సీతామాత సాత్విక గుణం ప్రధానం కనుక ఆమెను స్వీకరించాడు అని ఈ ముగ్గురు స్త్రీల గురించి స్వామి వివరించారు. ఇంకా స్త్రీ ధర్మాలంటే ఏమి? స్త్రీ ధర్మాలంటే ఏమిటి? స్త్రీలకు సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు వాడుకునేటువంటి ఈ పరిమళ ద్రవ్యాల వల్ల కాదు. టీవీల్లో చూపిస్తుంటారు, ఆ పౌడర్ వాడండి, ఈ సెంట్లు వాడండి, ఈ స్ప్రేలు వాడండి, అవి కావు స్త్రీలకు సౌందర్యాన్ని ఇచ్చేది.
స్త్రీల సుగుణమే సౌందర్యము, స్త్రీలకు శ్వాస శీలము, వారి యొక్క లజ్జ ప్రాణము, వారి యొక్క సత్య ప్రవర్తనయే నిత్య కర్మ కర్తవ్యములు. వారికున్న గుణములేవి? పాపభీతి, దైవప్రీతి, అవే వాళ్ళ హృత్ క్షేత్రాలలో ఉన్నటువంటి మొలకలుగా మాతృమూర్తిని స్వామి వర్ణించడం జరిగింది. కనుక ధార్మిక, నైతిక, భౌతిక మార్గాలలో పరిణామం చెందాలంటే మాతృమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి, గౌరవించాలి. మానసిక, శారీరక హక్కులను, స్త్రీల హక్కులను మనం కాపాడాలి. సత్యధర్మాలలో నడిపించే స్త్రీలకు మనం అండగా నిలబడాలి. మానవ ధర్మము, మర్యాదలు, ప్రాణం కూడా ఒడ్డి నడిచేటువంటి పతివ్రత ధర్మాన్ని మనం గుర్తించాలి, శ్లాఘించాలి, అనుసరించాలి, రక్షించాలి. ఈ రీతిగా స్త్రీలను అనేక రకాలుగా వర్ణించి వివరించి సమాజంలో ఆదర్శమూర్తిగా భగవాన్ శ్రీ సత్యాయిబాబా వారు ప్రకటించమనే కాకుండా స్త్రీలకు కళాశాలలు ప్రారంభించారు బాబావారు. ప్రత్యేకంగా కళాశాల ప్రారంభించింది స్వామి. అనంతపురంలో ప్రప్రథమంగా పెట్టిన మహిళా కళాశాల. ఒక సందర్భంలో స్వామి అన్నారు, ఈ రోజుల్లో ఆడపిల్లల కాలేజీ నడపడం సామాన్యం అనుకుంటున్నారా? దాదాపు 40 సంవత్సరాల పైన అయిపోయింది ఆ కాలేజీలో, ఒక్క రిమార్క్ లేదు అనంతపురం మహిళా కళాశాల పైన, ఎలాంటి విమర్శ లేదు. ఎందువల్ల? అక్కడున్న క్రమశిక్షణ అలాంటిది. ఒక మాట మాట్లాడుతూ అన్నారు, అనంతపురం మహిళా కళాశాల లోపలికి మొగ దోమ కూడా వెళ్ళటం వీల్లేదయ్యా అన్నారు. క్రమశిక్షణలో రాజీ లేనటువంటి విధానాలు నడిపే భగవాన్ బాబా స్త్రీల ప్రాధాన్యతను, స్త్రీల యొక్క సౌశీల్యాన్ని, శీలాన్ని ప్రపంచానికి చాటి ఆదర్శాన్ని నిరూపించి విద్యాబుద్ధులను అందించి సమాజ సంస్కరణలో ఒక బంగారు బాట వేసిన మహానుభావులు ప్రస్తుత యుగ స్వర్ణ యుగ అవతారమూర్తికి ఈ మహిళా దినోత్సవ సందర్భంలో స్వామి దివ్య పాదార విందములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అనిల్ కుమార్.